ఉండగానే వాడరా పార్వతి అన్నట్ట. ఆవిడ పాపం వెర్రిగా మొహం వేసుకుని బయలుదేరింది. ముందు రావణుడు గదాయుధం ధరించి వెడుతూ ఉంటే వెనక పార్వతి బయలుదేరింది. శివుడు అదృశ్యుడైపోయాడు. క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు పైనుంచి చూస్తున్న నారదుడు. పరుగు పరుగును విష్ణువు దగ్గరికి వెళ్ళి, శ్రీమన్నారాయణ, ఇదేమిటయ్యా నాటకం అంతా మారిపోయింది, దృశ్యం అదృశ్యం అయ్యింది, అమ్మవారిని ఇచ్చేసేటేమిటి శివుడు అంటే, నేను వైష్ణవమాయని ప్రయోగించాను వాడి మీద, ప్రయోగించి వాడు ఏదన్నా పిచ్చి కోరిక కోరితే శివుడికి కోపచో పోటు పొడుస్తాడు అనుకున్నాను. శివుడు ఎంత మరీ భక్త పరాధీనుడు అనుకోలేదు. విష్ణు అనుకున్నది ఒకటి, తన వైష్ణవమాయ రావణుడిలో ప్రయోగించి అమ్మవారిని అడిగించాడు, అడిగితే శివుడికి కోపచ్చి సోలంతో పోటు పొడుస్తాడు అనుకున్నాడు ఆయన, ఈ దెబ్బతో ఈ పెంట వదిలిపోతుందని. కానీ శివుడు మరీ ఎంత భక్త సులభుడు అనుకోలేదు, భార్యని ఇచ్చేసాడే. అయినా కంగారు పడకు నారదా, ఈశ్వరుడు ఇచ్చింది ఎవరిని అన్నాడు. అదేమిటి, జగన్మాతని అన్నాడు. అదిగో అక్కడే నువ్వు కొంచెం ఆలోచించాలి, ఆయన ఇచ్చింది జగన్మాతనా జగన్ మాయనా అన్నాడు. ఓ వెలిగింది నాకు అన్నాడు ఈయన వెంటనే. జగన్మాత అయితే అందంగా ఉంటుంది, జగన్మాయ అంటే తెలుసుగా మీకు, ఆ జగన్మాయ మహాభయంకరంగా ఏ రూపంతో ఉంటుందో తెలియదు. అంటే వెళ్ళి రావణాసురుడికి జగన్మాత బదులుగా జగన్మాయ కనబడేటట్టుగా చెయ్యి అని ఒక చిన్న సూచన చేశాడు శ్రీమన్నారాయణుడు. నారాయణ, అందరూ నారదుడు కలహభోజనుడు అంటారు కానీ అసలంతా నీదేనయ్యా స్వామి, పక్క నుండి నడిపించేది నువ్వు అన్నట్ట. వెళ్ళిరా అన్నాడు ఈశ్వరుడు, జగదీశ్వరుడు శ్రీమన్నారాయణుడు. వెంటనే ఈయన బయలుదేరాడు. వీడు బయలుదేరి వస్తున్నాడు రావణుడు. సరిగ్గా పశ్చిమ సముద్ర తీరం దగ్గరకు వస్తూ ఉండగా ఏమి ఎరగనట్టుగా నారదుడు పరస్త్రీ వ్యామోహం అగ్నిశిఖలతో ఆడుకోవడం వంటిది అంటాడు. చాలా అత్యద్భుతమైన శ్లోకాలు వేదవ్యాసుల వారు లింగ పురాణంలో రాశారు. అగ్నిశిఖ సదృశా సతీ అని, అంటే అగ్నిజ్వాలలు ఎటువంటిదో, సతీ సతీ అంటే రెండు అర్థాలు, స్త్రీ అని ఒక అర్థం, పరసతీ అంటే పరస్త్రీ అని ఒక అర్థం, సతీ అంటే అమ్మవారికి పేరు, పరసతి అంటే అమ్మవారి కంటే పరాశక్తి మరొకటి లేదు. వారి పిచ్చివాడ జగన్మాతను పట్టుకెడుతున్నారు, ఆవిడ జగన్మాత కదరా, చిదగ్నికొండ సంభూత అమ్మవారు. హృదయమనే అగ్ని, పవిత్రమైన అగ్ని, చైతన్యమనే అగ్ని నుంచి పుట్టిన జగన్మాత, ఆ జగన్మాతను పట్టుకెడుతున్నావు ప్రమాదం సుమానని. నిజంగా శివపురాణం బాగా చదువుకున్న ఒక పండితుడు ఉన్నాడు, ఆయన పేరు సముద్రాల, సీనియర్ సముద్రాల గారు. చాలా అద్భుతంగా భూకైలాస అనే సినిమాలో పాట పురాణములో ఉన్న శ్లోకానికి యథాతథంగా రాశాడు అన్నమాట ఆయన. అగ్నిశిఖలతో ఆడకుమా నీవు, అగ్నిశిఖలతో ఆడకుమా, పరసతి కోరి పరుగులు వారి, పరసతి కోరి పరుగులు వారి, నరకములో బడినవయగనేలా, నరకములో పడి నవయగనేలా, అగ్నిశిఖలతో ఆడకుమా నీవు, అగ్నిశిఖలతో ఆడకుమా. ఎంత అందంగా శ్లోకం, అగ్నిశిఖ సదృశ సతి అని ఉంటే, నువ్వు అగ్నిశిఖలతో ఆడకరా, నిప్పుతో చెలగాటం ఆడకు, పరసతిని కోరి పరుగులు పెట్టి నరకంలో పడి నాశనం కాకు అని పాడుకుంటూ గీతం పాడుకుంటూ వచ్చాడు. ఈ నారదుడు వచ్చాడు సమయానికి అని భయపడి ఈయన వస్తే ఏం పెంట పెడతాడోనని, ఇదో పార్వతి ఆ పక్కన పొదలో దక్కో, ఆయన అటు నుంచి అటే పంపించేస్తాను, ఈ బ్రహ్మచారులు కంటపడడం మంచిది కాదు, అందులో ఈ పెళ్లి కాని వాళ్ళతో కొన్ని సంబంధాలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాడికి పెళ్లి కాదు కనుక పెళ్ళైన వాళ్ళని చూస్తే వాడికి మంట, ఎక్కడ ఎవరు కనపడినా అయ్యో అలాంటి భార్య వస్తే బాగుండని, అంటే సహజంగా వాడు లోక సహజం చెప్పాడు. నారదుడు అంటే అతీతుడు అనుకోండి. అందుకనే శాస్త్రం ఏంటంటే, ఎక్కువ వయస్సు వచ్చినా పెళ్ళవని వాడితో ఎక్కువ స్నేహం చెయ్యకూడదు, ఇద్దరితో స్నేహం చెయ్యొద్దు. నేను చెప్పలేదు, మళ్ళీ నా మీద పడకండి. పెళ్ళయిన వెంటనే భర్తకి దూరం అయిపోయి తిరుగుతున్న శ్రమణితో కాని, అంటే భర్తని విడిచిపెట్టి తిరుగుతున్న శ్రమణితో కాని, లేదా పెళ్ళి ఒక నానా బాధ పడుతున్న పురుషుడితో కానీ అనవసర ప్రసంగం చేయటం, వారితో స్నేహం చేయటం, వారితో రాసుగు పూసుగు తిరగడం, ఇవి పరమదోషములుగా చెప్పారు. ఎందులో చెప్పారు, ఇప్పుడే మాస్టర్ పురాణం చెప్పాడు చూడండి, అందులో దానికి కాశీఖండం అని పేరు, ఇప్పుడు మీకు ఆయన చెబుతున్న పురాణం ఇక్కడే ఉన్నది. గురువు గారు మాకు ఆ శ్లోకం చూపించండి, పద్యం చూపించండి అని ఆయన అడగండి, చూపిస్తారు. శ్రమణితోడ ఉదక్యతో రజకితోడ, అనవసరంగా కొంతమందితో తిరగకూడదు. అందులో మొట్టమొదట చెప్పిందే ఏమని అంటే, పుట్టుకతోటి పెళ్ళైన వెంటనే భర్తకు దూరం అయిపోయినటువంటి స్త్రీని శ్రమణి అంటారు. వాళ్లతో వాళ్ళు తిట్టలేసుమా, నీవు ఎక్కువ స్నేహం చేయొద్దన్నాడు. ఎందుకంటే వాళ్ళు తపస్సులో ఉంటే వాళ్ళ తపస్సు నువ్వు పాడు చేయొచ్చు, లేదా ఏమి ఇబ్బంది వస్తుందంటే ఈవిడికి భర్తలేడు కనుక పెళ్ళైన వాళ్ళందరినీ కూడా నేను ఒంటరిగా తిరుగుతున్నానని కసికొద్ది ఈ కాపురాలు కూల్చొచ్చు, ఏదైనా జరగచ్చు అక్కడ. అందుకని మొట్టమొదట శ్రమణితోడ ఉదక్యతో బయట ఉన్నప్పుడు కూడా అనవసర ప్రసంగం చేస్తే తపస్సు పాడవుతుంది. అందుకని బయట ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు. ఆ సమయంలో స్త్రీలలో ఒక రకమైన ఇరిటేషన్ కూడా ఉంటుంది, దాంతో కోపం వచ్చి తిడతారు. అందుకని కూడా నేను చెప్పింది శాస్త్రం, శాస్త్రమే కాకుండా నిజంగా కూడా ఈ మాట చాలామంది అన్నారు. నిజంగా బయట ఉన్న సమయంలో మాతో మాట్లాడితే కొన్ని రకాల చికాకులు వస్తాయండి, దేహ సంబంధమైన బాధలు. ఎంత బాగా చెప్పాడండి మహానుభావుడు కాశీఖండంలో వేదవ్యాసులు వారు అన్నారు. అలాగే పనులు చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటున్న సమయంలో అలా బట్టలు ఉతుకుతున్న వాళ్ళతోటి, అలాగే ఎక్కువ కాలం వివాహం ఒక నానా బాధ పడుతున్నవాడు, ఇటువంటి వాళ్ళతోటి ఎంతలో ఉండాలో అంతలో ఉండాలన్నమాట, లేకపోతే వాళ్ళు కొంప ముంచుతారు అని చెప్పాడు. ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు వహించాలి. అలాగని మళ్ళీ వాళ్ళని ద్వేషించకూడదు సుమా లేనిపోయింది. ఇక్కడ అంతరార్థం ఏంటంటే అనవసరముగా నీవు వారిని రొంపిలోకి లాగద్దు అని అర్థం అన్నమాట. అలాగే జపం చేసుకుంటున్న వాళ్ళు హాయిగా జపం చేసుకుంటున్న వాడిని పిలిచి పలకరించకూడదు. ఏదైనా మౌనంగా వ్రతంలో ఉన్నవాడిని అందులోంచి బయటికి తీసుకురాకూడదు. వమంతం డోక్కుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడితో కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. అయినా అప్పటిదాకా లేని వాడు వాంతి చేసుకుంటూ ఉంటే నమస్కారం అండి అనాలా, అప్పుడే ఒత్తప్పుడు మానేసి. అందుకని వమంతం నాభివాద ఏత్తు అంటే వాంతి చేసుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయకు. ఇవన్నీ కొన్ని నియమాలు, అవన్నీ మన కోసం పెట్టారు తప్ప మన మీద కోపాల వల్ల పెట్టలే. అన్ని ఆరోగ్యాలే, ఇవన్నీ ఆరోగ్య సూత్రములే. వాంతి చేసుకుంటున్న వాడి దగ్గరికంట ముఖం దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడుతుంటే వాడు నీ మీద కూడా కక్కచ్చు కదా. ఆ సమయంలో నమస్కారం అంటే నోరు తెరిచినప్పుడు ఆ పవిత్ర వస్తువు నీ నోట్లో కూడా పడచ్చు కదా. ఇన్ని దృష్టిలో పట్టుకుని చెప్పాడనమాట వేదవ్యాసులు వారు. అందుకని ఎప్పుడు వేదవ్యాసుడు జగద్గురువు కనుక ఆయనకు నమస్కరించాలి. ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు పుట్టాడు ఆయన, ఇది ఆదిక ఆషాఢమాసం. రేపు నిజ ఆషాఢమాసం రాగానే ఆ పూర్ణిమ నాడు ఆ జగద్గురువు పుట్టాడు. అందుకని వ్యాసాయ గురవే నమః. ఎన్ని జ్ఞాన విశేషాలు, ఎన్ని ఆరోగ్య విశేషాలు, మానవుడి ప్రవర్తన అంతా ఎలా ఉండాలో ఆ మహాత్ముడు చెప్పాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే నారదుడు ప్రస్తుతం బ్రహ్మచారి, ఆయన నువ్వు కంటపడకూడదు, నువ్వు పక్కనే ఉండు. అంటే వీడికి ఈ అమ్మగారిని చూడగానే వ్యామోహం కలిగినట్టే ఆయనకు కూడా కలుగుతుందేమోనని ఈయన భయం. ఆ పొదలో దక్కోమని నారదుని దగ్గరికి వెళ్ళాడు. తాతయ్య నమస్కారం. వారు నువ్వుట్రా మళ్ళీ వేషం మార్చేసావా, ఇందాక తపస్సు కడుతూ విభూతి అన్నావు, ఇప్పుడు భూతి పోయింది, మళ్ళీ సుగంధ ద్రవ్యాలు పూసుకున్నావు, నువ్వు ఎప్పుడు ఏ వేషం వేస్తావో తెలియదు. మాయదారి వేషాలు, ఓసారి సన్యాసి వేషం, ఓసారి చూస్తే టిప్ టాప్గా జీన్స్ ప్యాంట్లు. ఒరే ఏమిట్రా మళ్ళీ మార్చే వేషం అన్నాడు. నా వేషానికి పక్కన పెట్టు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, ఏదో తపస్సు కోసం అలా వెళ్ళాననుకో. అయినా 24 గంటలు తపోనిష్టాగరిష్ఠుడై ఉండడం అలాంటి రాక్షసరాజులకి శోభిల్లదు సుమా. నేను చిన్న వార్తతోటి విన్నాను, ఆ వార్త నిజమేనా నారదా అన్నాడు. ఈ తాతగారు పోయి నారదలోకి వచ్చిందిలేండి. ఏమిటి నాయన, కైలాసంలో శివుడితో తగాదా పడి అంతఃకలహంతో పార్వతీదేవి కైలాసాన్ని వదిలిపెట్టిపోయింది నిజమేనా అన్నాడు. ఎవడా దుర్మార్గుడు, అలా అన్నవాడు కళ్ళు పోతాయి. పార్వతీదేవి కైలాసాన్ని వదిలిపెట్టిన వాడు నిజం, కానీ అంతఃకలహాల వల్ల కాదు. అమ్మవారికి అయ్యవారితో తగాదా ఎందుకు వస్తుంది? ఎవడో దౌర్భాగ్యుడు పార్వతీదేవిని భారీగా ఇచ్చేయమన్నట్ట ఈ శివుడు ఇచ్చేసేట అన్నాడు ఈయన. మరెవడైనా అలాంటి కోరిక కోరితేనా వాడి బుర్ర పగలగొట్టేవాడి గదతోటి అన్నాడు ఈయన. మరొకడు ఎవడైనా అంటే కొంపదీసి ఆ కోరిక నువ్వు కాదని కోరావా అన్నాడు ఆయన. ఆ మాత్రం అర్థం అవదా నారదా, ఇంకోటి ఎవడన్నా కోరితే వాడు బుర్ర పగలగొట్టి అమ్మని నేను పట్టుకుపోను అన్నాడు ఆయన. ఓరి మనవడా, ఇంత చేసి ఈ కోరిక కోరింది నువ్వా? ఇదేం పోయే కాలం అంటే పోయే కాలం కాదు వచ్చే కాలం. ఏం అందగత్తేంటి పార్వతి, ఆవిడ శివుడికి భారీగా ఉండడం నాకేం నచ్చలేదు. ఎప్పుడూ కూడా సరసములు ఎరిగిన వాడికి సౌందర్యవతి అవసరం, కళ్ళు మూసుకు తపస్సు చేసుకునేవాడికి ఎవరైనా ఒకటే అన్నాడు ఆయన. సరే నాయన, ఏది ఒక్కసారి నా కళ్ళారా పార్వతిని చూసి తరించని, శివుడు మహామాయావి, నీకు పార్వతినిచ్చానని చెప్పి కొంపదీసి ఏదైనా మోసం చేయొచ్చు. ఇప్పుడు నారదుడు దేవతలను అంత తేలిగ్గా నమ్మడానికి లేదు. శివుడు అమ్మవారిని ఇచ్చాను అని అమ్మ పేరుతోటి ఏమాయనైనా అంటగట్టడము లేనిపోయినది. ఎట్టి పరిస్థితుల్లో పరమేశ్వరుడి నుంచి అమ్మవారిని వేరు చేయడం ఎవరి వల్ల కాదు, నాకెందుకు అనుమానంగా ఉందంటే నారద అన్ని అలాగే అంటో కావాలంటే చూడని వెంటనే పక్కనే ఉన్న పదలో నుంచి పార్వతీలరా అన్నాడు ఆయన. అమ్మవారు అందులోంచి బయటకు వస్తూ అంటే వెంటనే ఈయన ఏం చేశాడు, నమోదేవి అయి మహాదేవి అయి మహామాయాయ మహాకాళి అయి నమో నమః అన్నాడు. అమ్మవారి లక్షణం తెలుసు కదా, మనం ఏ నామముతో స్తోత్రము చేస్తే ఆ రూపంతో దర్శనమిస్తుంది. ఈయన మహామాయాయ మహాకాళి అయి నమః అనగానే చక్కని ఎదురుగుండా ఉన్న అమ్మవారు గారు, సప్పటిదాకా పార్వతీదేవిలో ఉన్నటువంటి జగన్మాత భయంకరమైన నల్లని రూపంతో నాలుగు బయట పెట్టి భేకరాకారంతో కోరలతో త్రిశూలంతో ఖడ్గంతో కేటకంతో వీటితో భేకరాకారంతో దర్శనమిచ్చింది. అందుకని ఎప్పుడు అమ్మవారి విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అమ్మవారిని కదా, ఎప్పుడైనా భగవద్ ధ్యానం చేసేటప్పుడు శంకించామా ఆ శంక అలా అయిపోయినట్టే. అనగా భగవంతుణ్ణి ధ్యానం చేస్తే మనకి బెడిసి కొడుతుంది అనుకుంటే బెడిసి కొట్టేస్తుంది, అమ్మ అనుగ్రహిస్తుంది అనుకుంటే అనుగ్రహిస్తుంది. పరమ కరుణాస్వరూపిణి అమ్మని పూజిస్తే నాకు శుభం కలుగుతుంది అనుకోండి, శుభస్వరూపిణి అవుతుంది. అలా కాకుండా అమ్మవారు అంటే భయంట, ఎంత నైవేద్యం పెట్టకపోతే చంపేస్తుంది అన్నావా, ఆవిడ విధంగా చంపేస్తుంది. అంటే ఇప్పుడు అమ్మ చంపినా రక్షించినా ఇప్పుడు ఎవరిలో ఉంది శక్తి, నీలోనే ఉంది. ఎప్పుడు అమ్మని నీవు ఏమని తలుచుకుంటే అలా కనపడుతుంది. మహాకాళి అన్నావా, ఆవిడ కాళికగా దర్శనమిస్తుంది. శాంతాకారిణిగా దర్శనం చేసుకున్నావా, లలితాదేవి అన్నావా, లలితగా దర్శనమిస్తుంది. ఎప్పుడు భగవంతుడిని ధ్యానం చేసేటప్పుడు అందుకని పవిత్రమైన మనస్సుతో ధ్యానించండి. ఎప్పుడు కష్టం వస్తుంది అనుకోవద్దు. అర్చన చేసినప్పుడు, పారాయణ చేసినప్పుడు, దర్శనం చేసుకున్నప్పుడు చీటికి మాటికి శుభం కలుగుతుంది అనుకోండి, అయ్యో నా కర్మ ఎక్కడికి వెళ్ళినా ఇంతే అనుకున్నావా, అలాగే అయిపోతుంది. ఈ క్షణమే మీరు దృష్టిలో పెట్టుకోండి, ఇక మీదట ఎక్కడికి వెళ్ళినా నాకు దర్శనం అవుతుంది, నా అన్ని వస్తువులు శుభంగా లభిస్తాయి, నాకు కష్టం కలగదు, ఎందుకంటే లోపల ఉన్నది అపార కరుణామూర్తి అనుకుంటే శుభమే కలుగుతుంది. రైలు అందదేమో, సీట్లో ఎవడైనా ఆక్రమిస్తాడేమో అనుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా ఆ రైలు వెళ్ళిపోతుంది అనమాట. సీట్ ఎవడో ఆక్రమిస్తాడు. ఒక్కొక్కటి కర్మయోగం చూడండి, ఎప్పుడు కూడా ఒక ఆయన ఉండేవాడు, ఎప్పుడు వచ్చిన బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చినాక బ్యాక్ సీట్ వస్తుందేమో అన్నాడు బాబో అనేవాడు, ఆయన ఎప్పుడు బ్యాక్ సీటే వచ్చేది. సంకల్పం, అందుకని సత్సంకల్పం ఉండాలి. హాయిగా భగవంతుడు ఎప్పుడు ఏమనుకోవాలంటే నాకు అన్ని శుభమే కలుగుతుంది అనుకో, నీకు శుభమే కలుగుతుంది. జగన్మాత అండి ఆవిడ. మహామాయాయే నమః అన్నాడు, ఎదురుగుండా మాయాస్వరూపిడి అయి భేకరంగా దర్శనమిచ్చింది. వెంటనే నారదుడు, ఏది ఈ సుందరీమణి నేనా, నీ వెనుక ఉన్న అపురూప సౌందర్యవతిన శివుడు నీకు ఇచ్చింది, ఆవిడేనా పార్వతి అంటే అవునండి అన్నాడు ఆయన. ఒక్కొక్కసారి చూడు మనవడా, నారద నువ్వు బ్రహ్మచారివి, అన్ని ఇలా గందరగోళం చేస్తావు, చూడు ఎంత అందంగా ఉందో అని వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే అరగతలు పెద్ద పర్వతాకారంతో కొండంత జుట్టుతో భేకరాకారంతో కోరలతో, ఓరి దేవుడు, ఆవిడ చూడటంతో గుండెలు బేజారు ఎత్తిపోతాయి. ఎవరికైనా నాలుగు బయట పెట్టింది బయగిలా ఎర్రగా నాలుక, పూర్వం రక్తబీజుడు మొదలైన వాళ్ళని చంపడానికి నాలుగు చాచినట్టు చాచింది ఆవిడ. ఈయనకి మతిపోయి, ఏయ్ నువ్వెవరివే దెయ్యమా, ఇంత పూర్వం నా ఆ సౌందర్యవతి ఏమైందంటే నేనే అంది ఆవిడ. ఓరి నీ దుంపదగ ఈ గొంతుకు కూడా ఇంత అందంగా ఉంది నారద, ఈవిడెవరు అన్నాడు ఆయన. అదంతా పక్కన పెట్టు, నీకు మాత్రం సరైన జోడి పట్టుకెళ్ళు, లంకానగరంలో ప్రతిష్ఠించుకో అన్నాడు ఆయన. ఎంత మోసం చేశాడు ఈ శివుడు, ఆయన సంగతి ఏమిటో చూస్తానని వెంటనే బయలుదేరాడు ఈయన. నువ్వు కూడా రమ్మన్నట్ట, ఇద్దరం కలిసి వెడితే శివుడికి కోపం రావచ్చు, నేనే రెచ్చగొట్టాను అనుకోవచ్చు, నువ్వు ముందు వెళ్ళి వెనకాతలు రహస్యంగానే వస్తానులే అన్నాడు నారదుడు. నారదుడిని ఎలా పంపించి ఈ మహామాయని జగన్మాతని పుచ్చుకుని వీడు కైలాసానికి వెళ్ళేలోపు నారదుడు ఇక్కడి నుంచి మాయమై శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర జగన్మాతని పరమపాపాత్ముడి చేతిలో పడకుండా రక్షించడానికి నేను స్తోత్రాలు కొన్ని చేశాను, ఆ స్తోత్రాలు లోకశ్రేయస్సు కోసం, నన్నేమీ అనకో అని మనస్ఫూర్తిగా ధ్యానం చేసేట. ఎందుకంటే ఈశ్వరుడికి తెలియకుండా ఏమీ చేయకూడదుగా, ఏమీ చేయరాదు గనక, ఈశ్వర ఇది లోకశ్రేయస్సు కోసం మేము చేస్తున్న ఒకనొక నాటకం, అమ్మ మేము ఎలా ధ్యానం చేస్తే అలా దర్శనమిస్తుంది గనక అలా ధ్యానం చేశాను అని శివుడు యోగముద్రలో ఉండగా ఈయన ఎదురుగుండా వెళ్ళి నమస్కారం చేశాడు. ఇంతలో రావణాసురుడు ఈ భయంకర రూపంతో ఉన్న జగన్మాతను తీసుకొచ్చాడు. వచ్చి ఈశ్వర శివ హాయిగా ఇక్కడ తాండవ నృత్యం చేసుకుంటూ భక్తులు పాడుతున్న పాటలు వింటూ ఉంటావా, నువ్వు సౌందర్యవతి అయిన పార్వతీదేవిని నాకు ఇస్తానని చెప్పి ఇంత మోసం చేస్తావా అని ఒక పెద్ద అరుపరిచాడు వాడు. అరవగానే ఈశ్వరుడు కళ్ళు విప్పి చూసి, ఏం నారా మళ్ళీ ఇలా వచ్చావు రావణ అన్నాడు. నువ్వు చేసిన మోసం ఏమిటో నీకు చెబుదామని వచ్చాను. నేను అడిగింది పార్వతిని, ఈ రాక్షసిని దిగిచ్చావు అన్నాడు ఆయన. రాక్షస అని శివుడు చూస్తే రాక్షసి స్థానంలో అమ్మవారు ఉంది. పరమేశ్వరుడికి అందంగా కనబడుతుంది, వీడికి పాపాత్ముడు కనుక ఇలా కనబడుతుంది. ఒకే అమ్మ. ఈ కుత్సిత బుద్ధి కలిగిన వాడికేమో కురూపిగా దర్శనమిచ్చింది, కురూపిణిగా. స్వామివారికి సర్వనాయకుడు గనక సురూపిణిగా దర్శనమిచ్చింది. మహాకాళి అయినా మహాపార్వతి అయినా ఏ రూపంతో ఉన్నా అమ్మవారిని భరించగలిగే శక్తి జగన్నాయకుడైన పరమేశ్వరుడికి మాత్రమే ఉన్నది. ఇంకోడెవడైనా పొరపాటునైనా వికల్ప సంకల్పాలు చేశాడా వాడు భ్రష్టుడు అవుతాడు రావణునికి. మళ్ళీ చూడు ఎంత భయంకరంగా ఉందంటే, ఏం పార్వతి రావణాసుడితో కూడా వెళ్ళలేదంటే, నేను వెళ్ళానండి, వాడే వెనక్కి పొమ్మంటున్నాడండి అంది ఆవిడ. ఏమిరా నీకేం పోయే కాలం వచ్చిందిరా అన్నాడు ఆయన. పోయే కాలం నాకు కాదు, నీకే. ఎంతో మోసం చేసావు, కఠోర దీక్షతో నేను మహాతపస్సు చేస్తే ఆ తపస్సుకి ఫలితంగా ఈ దుష్ట స్త్రీని ఇస్తావా, ఎప్పుడో ఒకప్పుడు నేను కడగకపోతాను చీ అని తిట్టుకుంటూ పోయాడు వాడు. నారదుడు మళ్ళీ వచ్చి, స్వామి నా తప్పేం లేదు, లోకమాత కోసం ఈ నాటకం ఆడాను అని ఓ దండం పెట్టి మళ్ళీ ఎందుకైనా మంచిదని శివుడి అనుగ్రహం పొంది ఆయన వెళ్ళిపోయాడు. బయటకు వచ్చి మళ్ళీ ఏమి ఎరగనట్టుగా, ఏమి రావణ ఈశ్వరుణ్ణి నిలదీశావా అన్నాడు. ఏం నిలదీశాను, సమయానికి నువ్వు లేవు కానీ కడిగేసి వచ్చాను. ఎంత మోసం చేశాడు, ఇప్పుడు ఈ పార్వతి ఏమైపోయినట్టు అన్నాడు ఆయన. పార్వతి మాట ఎలా ఉన్నా, పాతాళ లోకంలో ఒక పరమసుందరి ఉన్నది, ఆవిడని చూస్తే పార్వతే అనిపిస్తుంది. కానీ వాళ్ళ నాన్నగారు మయాసురుడు అనేవాడు నా కూతురు మండోదరు అంటాడు, తర్వాత నీ ఇష్టం అన్నట్ట. వీడి మూర్ఖుడు వల్లో పడ్డాడు, అయితే పాతాళానికే పోదామన్నాడు. పాతాళ లోకంలో మయాసురుడని ఒకడు ఉన్నాడు, మయుడని ఒక రాక్షసుడు, వాడు దానవులకి శిల్పి. అతని కుమార్తె మండోదరిని చూచి వ్యామోహంలో పొందాడు ఈ రావణుడు. ఈవిడే పార్వతేనా అన్నాడు ఆయన. ఏమో పార్వతేమో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఈవిడ మాత్రం సుందరి అన్నట్టే. నారదుడు ఎక్కడ దొరకడండో, అసత్యం ఆడటం సత్యం చెప్పడం. సరే మొత్తం మీద మండోదరిని అంటగట్టారు వీడికి. అప్పటిదాకా వివాహం లేకుండా అల్లాడిపోతున్నటువంటి వీడికి అమ్మవారు పోయింది, కానీ ఈ కొత్త అమ్మవారు వచ్చింది మండోదరి. ఈవిడ వివాహం చేసుకుని ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి నమస్కరించి, అమ్మా ఇదిగో సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవిని పాతాళ లోకం నుంచి భారీగా పట్టుకొచ్చానని అడిగింది. ఒరే దౌర్భాగ్యుడు, ఆత్మలింగం కోసం కదా నువ్వు వెళ్ళింది, లింగం పోయి జంగమదేవర వేషము పోయి ఈ భార్య ఏమిటి గొడవ ఏమిటి అని ఆవిడ కంగారు వచ్చింది కైకేసికి. ఎందుకంటే సకల లోకాలు ఆరాధించే జగన్మాత, అటువంటి జగన్మాతను పట్టుకొచ్చి భార్య అంటాడు ఏమిటి వీడు అనుకుని ఈవిడ సాష్టాంగ నమస్కారం చేసి, తల్లి పార్వతి అపరాధం మన్నించు, నా దుర్మార్గుడు ఈ కొడుకు, వీడిని క్షమించు, నువ్వు మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళిపో తల్లి అంటే, లేదండి నేను పార్వతిని కాదండి బాబు, ఆయనకి మతిపోయేలా అంటున్నాడు కానీ నా పేరు మండోదరి, మయుడి కూతుర్ని, నేను ఆయన భార్యని అంది. అలా అయితే నాకు మరీ సంతోషం, పోన్లే లింగం కోసం వెళ్ళిన వాడు లింగం తేకపోయినా కనీసం కోడలనే తెచ్చాడు, ఏమిరా మరి దౌర్భాగ్యుడ పార్వతి అంటావు ఏమిటంటే, నీకు తెలియదమ్మా ఆవిడ పార్వతి నన్ను మోసం చేస్తుందన్నాడు ఆయన. ఇక ఇక్కడి నుంచి వాదోపోదాలు, నువ్వు పార్వతి అయితే నీకు దండం బాబు అంటే, కాదు బాబు అత్తగారు మీకే దండం అంటుంది ఆవిడ. మధ్యలో ఈ బుర్ర పట్టుకున్నాడు ఈడు రావణుడు, వాడు మాయలో కొట్టుకుపోయాడు. అందుకే ఒక్క గొప్ప మాట అన్నారండి, భగవంతుడి మీద జగన్మాత మీద ఎవడన్నా మాయ ప్రయోగిస్తే ఆ అన్యమాయలు విషదమొగుని చెడి నిజేసుల గరిమంబు చెరచుగాక. ఎవడైనా భగవంతుడి మీద మాయ ప్రయోగిస్తే ఆ మాయలో వాడే కొట్టుకుపోతాడు, వాడి మాయ వాణ్ణే ముంచేస్తుంది. అందులో మహామాయ జగన్మాత అంటే, యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని దుర్గా సప్తశతి చెబుతున్నది. ఏ దేవి సకల లోకములలో సకల ప్రాణులలో మహామాయా రూపంతో ఉన్నదో అటువంటి తల్లికి నమస్కారం. ఆ మాయ మీద మాయ ప్రయోగిస్తే ఏమైపోయాడు వీడు, మాయలో కొట్టుకుపోయాడు. అప్పుడు నారదుడు వచ్చాడు అక్కడికి. నాయన రావణ, నువ్వు నేను కూడా వాసపోయాం, ఈవిడ నిజంగా పార్వతి కాదు మయుడు కూతురు మండోదరి అని ఇప్పుడు ఉన్న విషయం చెప్పాడు. పళ్ళు పటపట కొరికి దుర్మార్గుడు, నారద ఎంత కపటత్వం ప్రదర్శించావు, పార్వతిని కోసం నాకు అంటగడతావు అని నేననుకుంటే, పార్వతి కోసం లోకాలన్నీ గాలిస్తూ ఉంటే పార్వతిని విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళేలా చేస్తావా, ఏమీ ఎరగనట్టు కూడా ఉండి ఈ దిక్కుమాలిన స్త్రీని అంటగడతావా, నా జీవితం పాడు చేస్తావా, నిన్ను సర్వనాశనం చేస్తానంటూ వీడు మాయా పీడితుడు కదా, రెండు చేతులులా చాచి పేకరొక్కడానికి వచ్చాడు నారదుణ్ణి. నారదుడు అంతటి మహానుభావుణ్ణి సంహరిస్తాను మీదకి రాగానే, ఆగునా రావణ కాసేపు ఆగు, నీవు మాయా పీడితుడు అయ్యావు, మూర్ఖుడి అయిపోయావు, ఒక్కసారి నీలో ఉన్న భయంకరమైన మాయని తొలగించు చూడు, మాయ తొలగిస్తే అప్పుడు నీవేమిటో తెలుస్తుంది, నీవు చేసిన తప్పు తెలుస్తుంది, నిన్ను నేను కాపాడడానికి ఎంత ప్రయత్నించానో తెలుస్తుంది. ఏది, ఒక్కసారి నీ శరీరాన్ని నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంతో విదిరించుకో అనగానే వీడు నమశివాయ అన్నాడు. అనగానే అప్పటి వరకు అందులో ఉన్న వైష్ణవమాయ తొలగిపోయింది. అప్పుడు వీడికి జరిగిందంతా గుర్తుకొచ్చింది. గిసగిసలాడిపోయాడు రావణాసుడు ఎంత పొరపాటు చేశానని. అత్యద్భుతంగా నారదుడు బుద్ధి చెప్పాళ్ళండి. సైకతలింగంబు జలధిపాలవు నాడు తల్లికి చిన్న మాట తప్పినావు, కరుణింపవచ్చిన కైలాసనాథుని అడుగరాని వరములడిగినావు, అఖిల లోకారాధ్యయౌ జగన్మాతను వల్లపు పల్కుల మది కలచినావు. కామాంధకారంబు కనుగవగప్పగా సకల పాతకములు సలిపినావు, పాపములు పండి నరక గర్భంబులోన కొల నుండిన నీపై జాలిబూని కావగా నిల్చు నా ఉపకారములకు నీవసంగునుపాయనం విధియే కూళ. పూర్వం మీ అమ్మ నిరంతరం ఇసుకతో చేసిన లింగాన్ని ఆరాధించేది. ఆ లింగం సముద్రం పాలైపోతే అమ్మ ఆత్మలింగం తెస్తానని అమ్మకి మాటిచ్చి వెళ్ళావు. ఆ మాట తప్పావా? తల్లికి ఇచ్చిన మాట మొట్టమొదట తప్పావు. మహానుభావుడు ఈశ్వరుడు నీ కఠోర తపస్సుకు మెచ్చుకుని నర్మదా నదీ తీరంలో దర్శనమిస్తే కరుణింపవచ్చిన కైలాసనాథుణ్ణి అడగరాని భయంకరమైన వరం అడుగుతావా? ఎవడైనా సమస్త లోకాలు పూజించే జగన్మాతని, మాంగళ్య దేవతని, సర్వమంగళని భార్యగా అడుగుతాడా? మూర్ఖుడా, నీ కళ్ళు ఏనాడో చిట్లి నశించిపోవాలి. నువ్వు జగన్మాతని వలపు మాటలతో మనస్సుకి బాధ కలిగించావు. కామాంధకారం కళ్ళల్లో కప్పగా చెయ్యవలసిన పాపాలన్నీ చేశావు. నీ పాపాలు పండి ఎక్కడ నరకంలో నాశనమైపోతావో, కూలిపోతావో, భ్రష్టుడివవుతావో, నికృష్టుడివవుతావో అని జాలిబడి నీ వెంట ఉండి సరి అయిన మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉంటే ఇవాళ నువ్వు నాకు ఇచ్చే ఉపాయనం ఇదా. ఈ వసంగునుపాయనం విధియ కోళ. కోళ అంటే ఓ నీచుడా, నాకిచ్చే ఉపాయనం కానుక, దక్షిణ. గురువుగారికి ఇచ్చే దక్షిణ తిట్రా? గురువుగారిని ఎవడైనా మాట వరసకైనా, గురువు ఎన్ని తిట్టినా చేతులు కట్టుకుని గురుదేవా అని పాదాలను ఆశ్రయించమని శాస్త్రం చెబుతున్నది. ఎందుకంటే ఒక్క గురువు మాత్రమే ఈ చరాచర జగత్తులో నీవు నమ్మదగిన వాడు. అగ్నిలో బంగారాన్ని కాల్చి సుత్తితో కొట్టి ఎలా అయితే నగని తయారు చేస్తామో, మన ఆత్మ అనే బంగారంలో ఉన్న కల్తీ అంతా తొలగించడానికి గురువు నిరంతరం మనకి పరీక్ష పెడతాడు. ఒక్కొక్కసారి తిడతాడు, ఒక్కొక్కసారి పొగుడుతాడు, జ్ఞానిని చేస్తాడు, అజ్ఞానం తొలగిస్తాడు. ఎప్పుడైనా గురుపాదాలు పట్టుకున్నవాడు ఒక్కడే తరిస్తాడు. గురోరణ్యన్న విద్యతే, అందుకే గురువు కంటే గొప్ప దైవం మరొకటి లేదు. ఆయనే పరబ్రహ్మస్వరూపుడు, ఆయనే జ్ఞాని. సత్సంగత్వం చేసేటప్పుడు ముందు గురువుగారిని అందుకే తలుచుకొని తీరాలి. గురువుని ఆశ్రయిస్తే గురువు శివమార్గం చూపిస్తాడు. శివమార్గం పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మ అనుగ్రహం కలిగితే ఈ జన్మలోనే ముందు సంపదలు లభిస్తాయి, ఆ తర్వాత మోక్షం లభిస్తుంది. అటువంటి గురువు నిన్ను అనుగ్రహిస్తే నువ్విచ్చే ఉపాయనం గురుదక్షిణ ఇదెట్రా? ఎప్పుడూ గురువుని నిందించిన వాడు నాశనమైపోతాడని నీకు తెలియదా అని నారద నన్ను క్షమించనేలోపు ఇక నీ ముఖం నాకు చూపించుకో, నువ్వు బాగుపడ్డాక కనపడు అని అదృశ్యమై వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఏడ్చాడు వాడు, ఎంత పాపం చేశాను, ఈ పాపాత్ముడు ఇక బతకడానికి వీల్లేదు, ఈ చేసిన పాపానికి నిష్కృతి లేదు. జగన్మాతని పదే పదే వీడన్న మాటలన్నీ గుర్తుకొచ్చాయి. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళడం ఏమిటి, నా కర్మకాలు ఈ కోరిక కోరడం ఏమిటి, ఆత్మలింగం బదులుగా ఇంత దుష్టమైన కోరిక ఎందుకు కోరాను అని ఏడ్చి కత్తి దూసి తల నరుక్కోపోతే తల్లి వచ్చి చెయ్యి గట్టిగా పట్టుకుంది, భార్య పక్కన వచ్చి పట్టుకుంది. నాయన, ఆత్మలింగం కావాలంటే మళ్ళీ తపస్సు చేయస్సు, సత్యం సాధిస్తావురా, ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి ఆత్మహత్య చేసుకోరాదు. వినాశే బహవో దోషాక జీవం భద్రాణి పశ్యతి. చావడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, సత్యం సాధిస్తావు, బతికుంటే ఎప్పుడైనా శుభం పొందొచ్చు. ఎంత కష్టం వచ్చినా ధైర్యంతో బ్రతకాలి, ఇంకా గొప్పవాడవ్వాలి. వెళ్ళు మరొక్కసారి ఈశ్వరుణ్ణి, కరుణాస్వరూపుణ్ణి, కరుణా సనాథుణ్ణి సేవించు, తపస్సుతో మెప్పించు, ఈసారి ఆత్మలింగం పట్టుకొచ్చి లంకలో ప్రతిష్ఠించు, అది తల్లికి నువ్వు ఇవ్వవలసిన దక్షిణ. సత్యం సాధిస్తామనగానే అమ్మ నీ పాదాల మీద ఒట్టేసుకు చెబుతున్నాను, ఈసారి శివుణ్ణి మెప్పిస్తాను, ఆత్మలింగం తెస్తానని మళ్ళీ బయలుదేరాడు వీడు. ఈసారి చాలా కఠిన దీక్షతో తపస్సు చేశాడు, స్వయంగా కైలాసానికి వెళ్ళిపోయట. కైలాసానికి ఎదురుగుండా ప్రాగ్ద్వారం తూర్పు దిక్కుగా ఉన్నాడు, అక్కడ నిలబడి మహాతపస్సు చేశాడు. అబ్బో చాలా భక్తితో ప్రార్థించాడు. వాడికి పశ్చాత్తాపం వచ్చి శివుడు ప్రత్యక్షం కాకపోతే తల కూడా నరుక్కున్నాడు. వాడు తల నరుక్కోబట్టి శివుడు వాడికి 10 తలకాయలు ఇచ్చాడు. ఒక తల శివుడికి ఇస్తే 10 తలలు ఇస్తాడు ఆయన. తల నరుక్కుని, పరమేశ్వర అమ్మవారిని అడగరాని వరం అడిగి మాటలాడని మాటలతో అనకూడని మాటలతో బాధ పెట్టాను, అటువంటి తలని నువ్వు స్వీకరించన్నాడు. మమ కపాలం స్వీకురు, నా కపాలాన్ని స్వీకరించు. ఎందులో? శివుడి మెడలో కపాలమాల ఉంటుంది. నా పుర్రిని కూడా ఆ పుర్రెల్లో ఒక పుర్రిగా చేర్చు. ఆ పుర్రెలన్నీ అమ్మవారివి. అమ్మవారు తరచుగా అనేక అవతారాలు ఎత్తుతుంది. ఎప్పటికప్పుడు శరీరం విడిచిపెట్టి కొత్త శరీరం ధరిస్తుంది. ఆ శరీరం ధరించినప్పుడల్లా అమ్మవారి మీద ఉన్న ప్రేమతోటి ఈయన పాత పుర్రిని దండ కింద గుచ్చి మెడలో వేసుకుంటాడు. శివుడి మెడలో ఉన్న కపాలమాల ఎవరిది అంటే అమ్మవారి. ఈ ఎన్నో అవతారాలు ఎత్తింది అమ్మ, సతీదేవిగా, పార్వతిగా, మేనాదేవిగా, సంధ్యగా, ఇలా ఇప్పటి వరకు 101 పర్యాయములు అమ్మవారు శరీరం విడిచిపెట్టింది. ఈ 101 పర్యాయాలు 101 కపాలాలు మెడలో వేసుకున్నాడు. ఇప్పుడు వీడేమంటున్నాడు, మమ కపాలం స్వీకురు, నా కపాలాన్ని కూడా స్వీకరించి మెడలో ఉన్న కపాల మాలికలో చేర్చు, అప్పుడు అమ్మ పక్క నుండి అమ్మని సేవించి తరిస్తాను. ఈ దౌర్భాగ్యపు కపాలం అక్కడ చేరుతుంది, అమ్మని పూజిస్తుంది. వాడు చాలా నిజంగా పశ్చాత్తాపడ్డాడు, భక్తితోటే పూజించాడు. వాడి బుద్ధి ఎలాంటిదైనా అమ్మని ఆ మాట అన్నానే అని బాధ కలిగిందనమాట. చేకొన్ను మా దేవా శిరము, చేకొన్ను మా దేవా శిరము, చేకొన్ను మా దేవా శిరము, చేకొన్ను మా దేవా, చేకొన్ను మా దేవా. మాలికలో మణిగా నిలుపు కంఠ, మాలికలో మణిగా నిలుపు, పాప ఫలము తరుగు విరుగు, పాప ఫలము తరుగు విరుగు, చేకొన్ను మా దేవా శిరము, చేకొన్ను మా అని ప్రార్థించాడు. వెంటనే ఈశ్వరుడు ప్రాగ్ద్వారం తూర్పు దిక్కునున్న తలుపు తెరుచుకుని శివలింగాన్ని చీల్చుకుని అమ్మవారితో సైతంగా, నాయనా రావణ ఎంత సాహసం చేసావురా, శిరస్సుని ఖండించుకున్నావా అని వెంటనే కమండల జలాన్ని అలా చల్లాడు. వెంటనే శిరస్సు వచ్చి వాడికి అతుక్కుపోయింది. వాడు బ్రహ్మానంద భరితుడైపోయాడు అనమాట. స్వామీ ధన్యుడనైతి నీ మధుర సాక్షాత్కార భావం బుచే, నా మేను జపహోమ నిష్ఠలును ధన్యత్వంబు చెందెన్ ప్రభు, నా మోహంబు నశించిపోయినది జ్ఞానజ్యోతి చూపట్టే, నీ ప్రేమంబీ గతి నా పైన్ నిలుపు గౌరీనాథ భక్తావనా, గౌరీనాథ భక్తావనా. స్వామి, మొత్తం మీద నా జీవితం పవిత్రమైంది, ధన్యుండయ్యాను. పవిత్రమైన నీ దివ్యమంగళ విగ్రహాన్ని మళ్ళీ అమ్మవారితో కలిసి దర్శనం చేశాను. నా మోహం, ఇంతకాలం నాలో ఉన్న అజ్ఞానం, మాయా నశించాయి. కళ్ళకి జ్ఞానం అనే జ్యోతి కనపడింది. మళ్ళీ నీ ప్రేమ నా మీద ఇలాగే శాశ్వతంగా ఉంచు అని అమ్మ కాళ్ళ మీద పడి, జగన్మాత ఎంత మహాపాపం చేశాను, అడగరాని వరగం అడిగాను, నిన్ను నా వెంట తీసుకెళ్ళాను, అయినా నన్ను క్షమించు, కొడుకుని అజ్ఞానంలో పడ్డాను అని మొత్తం మీద జగన్మాతని, జగన్ నాయకుణ్ణి, మాతా పితృదేవతలిద్దరినీ కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చాడు. ఇప్పుడు శివుడికి పూర్తిగా లొంగిపోయాడు. చెప్పాను కదా, పశ్చాత్తాపంతో ఒక్కసారి ఏదన్నా అంటే శివుడికి నాకు ఉన్న ఒకటే లక్షణం, అడిగితే అన్నీ మర్చిపోతాం. ఆ బలహీనతను కనిపెడుతూ ఉంటారు భక్తులు కూడా. పరమేశ్వర మెచ్చుకున్నావు కదా, ఏం కావాలో కోరుకుంటున్నానన్నాడు. కోరుకో, ఇహి వైష్ణవమాయి లేదు, ఇంకోటి లేదు, ఆత్మలింగం ఇచ్చేయమన్నాడు ఆయన. వెంటనే శివుడు ఒకసారి యోగనిష్టాభ్యాసంతో తన శరీరంలో ఉన్న ఆత్మలింగాన్ని తీసి వాడి చేతిలో పెట్టి, ఒరే నాయన, ఇది మహా అత్యద్భుతమైనది, ఇది ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను, నాకు దీనికి తేడా లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, భూదేవికి ఈ ఆత్మలింగం అంటే చాలా ఇష్టం. మంచి ఆకర్షణ శక్తితో ఎప్పటికప్పుడు ఈ లింగాన్ని లాక్కోవాలని చూస్తుంది. నువ్వు లంకా నగరానికి వెళ్ళేలోపు మధ్యలో ఎక్కడైనా ఈ లింగం నేల మీద పెట్టావంటే కలియుగాంతం వరకు ఆ లింగాన్ని అక్కడ నుంచి పెకలించే శక్తి నాకు కూడా లేదు. ఇంకా నీ సంగతి చెప్పేకల, నేనే తీయలేను ఆ లింగాన్ని. ఇది ఎక్కడుంటే అక్కడ నేను ప్రతి పూర్ణిమకి, ఏకాదశికి, శివరాత్రికి పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై వరాలు ఇస్తూ ఉంటాను. ఇది ఉన్న చోటు భూలోకంలో కైలాసం అని పిలువబడుతుంది. కాబట్టి జాగ్రత్త. మళ్ళీ మరో విషయం చెబుతున్నాను, నువ్వు ఈ లింగం పుచ్చుకున్నాక ఆకాశ మార్గంలో కాకుండా నేల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. సముద్రంలో నీళ్ల మీద ప్రయాణం చేసే లంకా నగరానికి వెళ్ళాలి. నీ మాయ ఈ లింగం ఉన్న చోట పనిచేయదు, లేకపోతే వీడి ఇక్కడ మాయమై అక్కడికి వెళ్ళచ్చు లంకా నగరానికి. అందుకని శివుడు ఇన్ని పరీక్షలు పెట్టాడు. ఈ లింగం చేత్తో ఉన్నంత వరకు నీ మాయలేవీ పనికిరావు. కాబట్టి టింగురంగా ఇక్కడ మాయమై లంకలో ప్రత్యక్ష ఉదాం, వేసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు అనుకుంటావేమో, నువ్వు నడిచే వెళ్ళాలి. సముద్రం దగ్గరికి వెళ్ళాక ఓడలోనే వెళ్ళాలి. లంకా నగరానికి వెళ్ళేలోపు పొరపాటున ఎక్కడైనా పెట్టావా అక్కడ ఇరుక్కుపోతుంది. మళ్ళీ ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో సంధ్యా సమయం అయితే స్నానం చేసి సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చేసి మాత్రమే లింగాన్ని ముట్టుకోవాలి. ఇన్ని నిబంధనలు పెట్టాడు ఆయన. పాపాత్ములకే ఇన్ని తెలివితేటలు ఉంటే పరమాత్ముడికి ఇన్ని తెలివితేటలు ఉంటాయి. మనల్ని సృష్టించిన వాడు వాడు, మనల్ని మించిన అపూర్వమైన తెలివితేటలు ఉన్నవాడు. అంటే ఇప్పుడు వీడు శివుడి దగ్గర లింగం ముచ్చుకు బయలుదేరాడు. అది మధ్యాహ్న సమయం. ఎట్టి పరిస్థితుల్లో సాయం సమయం అవుతుంది నడిచి వెళ్ళేవాడికి. ఎంత వేగంగా రావణాసురుడు పరిగెత్తినా వాడికి ఆయాసం లేదు కనుక, మోకాళ్ళ నొప్పులు లేవు కనుక పరిగెడతాడు అనుకోండి, ఎంత పరిగెత్తినా ఎక్కడో చోట ఆగాలి కదా. ఆగాడంటే సంధ్యా సమయంలో స్నానం చేయాలి. చెయ్యాలంటే ఎవడో ఒకటి పట్టుకోవాలి ఈ లింగం కాసేపు. లింగం పట్టుకోవడానికి ఎవడో ఒకటి బతిమాలుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శివుడు, నువ్వు శివలింగం చేత్తో ఉన్నంతసేపు నడుస్తూనే ఉండాలి. సంధ్యా సమయం వస్తే సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఈ లింగం ఎవడో ఒకటి చేతిలో పెట్టాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకో అని చేతిలో లింగం పెట్టి మాయమైపోయాడు. అదంత శివ, చేతిలోకి లింగం వచ్చింది కానీ ఇహ ఈ లింగయ్యని నా దగ్గర నుంచి ఎవడో దూరం చేయలేడు అనుకుంటూ పాపం ఈయన బయలుదేరాడు. అక్కడి నుంచి మహావేగంగా బయలుదేరి కైలాస ప్రాగ్ద్వారం నుంచి ఇదిగో ఈ పశ్చిమ సముద్రానికి గోకర్ణ క్షేత్రానికి వచ్చాడు. మంకణ మహర్షి ఆశ్రమం ఒకప్పుడు ఇదంతా, ఈ గుడున్న స్థలం అంతా ఏమిటి పొద్దున చెప్పాను, మంకణ మహర్షి కఠోర తపస్సు చేసిన స్థలం, ఆయన ఆశ్రమం అన్నమాట. ఆ సమయానికి మంకణుడు మోక్షం పొందాడు కాబట్టి ఆ స్థలం అంతా కూడా సముద్ర తీరంలో కేవలం ఇసుక తిన్నెలుగా ఉంది. ఈలోపు ఆయన వచ్చే సమయంలో నారద మహర్షి ఇదంతా చూసి, అమ్మ రావణ మొత్తం మీద లింగం లాగేసావన్నమాట, నీ సంగతి నేను చూసుకుంటాను అనుకుని పరుగు పరుగున విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో పాపం విఘ్నేశ్వరుడు హాయిగా నృత్యం చేసుకుంటాడు. ఆయనకి అందరూ కొడుగులు పెడుతున్నారు. జయ గణనాయక విఘ్న వినాయక పవహర శుభకర మూషిక గణపతి అని అందరూ పాడుతూ ఉంటే ఈయన కూడా కుడుములు తింటూ దర్జాగా ఆడుకుంటున్నాడు. వెంటనే నమో నమః ఓం మహాగణపతయే అన్నాడు ఈయన. నారద మహర్షి ఏమిటి ఇలా హఠాత్తుగా వచ్చావంటే, విఘ్నేశ్వర నీకు తెలియకుండా ఉంటుంది, నువ్వు ఏమన్నా పసిపిల్లాడివా అన్నాడు ఆయన. అసలు ఏదో కారణం లేకుండా ఎందుకు వస్తావులే, ఇంత ఏం జరిగింది అన్నాడు ఆయన. నీకు తెలియదా ప్రపంచమంతా కోడై కూస్తుంది అన్నాడు ఆయన. కోడి ఎలా కూసినా కూయపోయినా నువ్వు కూయి, ఆ విషయం ఏమిటో అన్నాడు ఈయన. అదేమిటి, రావణుడు కైలాసం దగ్గరికి వెళ్ళి తూర్పు ద్వారం దగ్గర కఠోర తపస్సు చేస్తే మీ నాన్నగారు అమ్మవారితో కలిసి ప్రత్యక్షమై ఆత్మలింగం ఇచ్చాడు, అది నీకు తెలియదా? మా నాన్నగారికి అది అలవాటేగా, ఆత్మలింగం ఆయన ఇస్తాడు ఈయన పట్టుకెడతాడు, ఇందులో కొత్త ఉందన్నాడు ఆయన. పలేవాడు అయ్యా గణపతి, ఆదౌ పూజ్యో గణాధిపః అని మీ నాన్నగారు అందరికీ ఒక వరం ఇచ్చాడు, ఏ పనిలో అయినా మొట్టమొదటి నిన్నే పూజించాలి. నిన్ను పూజించకుండా నీకు తెలియకుండా లింగం పట్టుకుపోతున్నాడంటే హిరే అప్పటి నుంచి ఎవ్వరు నిన్ను పూజించరు, ఇక అయిపోయినట్టే నీ పని, నీకు నో కుడుముస్ అందరూ, తర్వాత నీ ఇష్టం అనగానే, అయ్యో బాబు నిజమైన అయ్యో నేను ఈ విషయంలో కంగారులో పడి ఆ విషయం మర్చిపోయాను, హారి దుర్మార్గ రావణ నన్ను పూజించకుండా శివలింగం పట్టుకుపోతున్నావు అన్నాడు ఆయన. పట్టుకుపోవడం కాదు, కాసేపట్లో పశ్చిమ సముద్ర ద్వారంలో ఆయన లింగాన్ని ఎవడికో వాడికి ఇచ్చి జపం చేసుకుని మళ్ళీ బయలుదేరి లంకా నగరానికి వెడతాడు. అక్కడ ప్రతిష్ఠిస్తాడు. ఆ తర్వాత అందరం ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా చేతులు కట్టుకుని నిలబడతావు. ఇంకా నీకు పూజలు ఉండవు, వినాయక చతుర్థి అనే పండుగే ఉండదు, ఆ పండుగ దండుగ అయిపోతుంది. ఇక నీకు ఎవరో కుడుములు పెట్టరు, అసలు గరికే ఇవ్వరు, నిన్ను గడ్డి పరకతో సమానంగా చూస్తారు అన్నాడు ఈయన. అంతవరకు రాణిస్తానా? ఆయ్, నాకు పూజ చెయ్యకుండా, అక్కడ కలశస్థాపన చెయ్యకుండా, బెల్లం ముక్కో కొబ్బరికాయో అరటిపండో ఏదో ఒకటి పెట్టకుండా, కనీసం ఓ పువ్వు గడ్డి పరకు నా నెత్తి మీద పెట్టకుండా, నన్ను గడ్డి పరక కింద తీసేసి వీడు లింగం పట్టుకుపోదాం అనుకుంటాడే, సంగతి చూస్తానని అడిగిన. సరే సంగతి చూడటం, సరే ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగిన. ఏముంది, వాడి నెత్తి మీద ఒట్టుకొట్టి లింగం కింద పడిపోయేలా చేస్తానన్నాడు. అదిగో అదే తెలివి తెట్ట లేకపోవటం అంటే, అలా యుద్ధం చేయకూడదు ఎవరితోటి కూడా. విష్ణువుని చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు చిన్న పిల్లవాడి రూపంలో. ఇప్పుడు మరి కాసేపట్లో సంధ్యా సమయం అవుతోంది. ఆ మూర్ఖుడు సంధ్యా సమయంలో శివలింగం చేత్తో ఉండగా స్నానం చేయకూడదు, స్నానం చేసిన అర్ఘ్యం ఇవ్వడానికి ఉండదు కనుక ఎవడో ఒకటి చేతిలో పెట్టి ఆ లింగాన్ని సమయానికి సంధ్యావందనానికి సముద్రంలో కడతాడు. గోకర్ణ క్షేత్రంలో వాడు స్నానానికి వెళ్ళే సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళు పశువుల కాపుర రూపంలో. నువ్వు దొరికేవు కదా నీ చేతుల్లో లింగం పెడతాడు, వాడిని వెంగలిని చేసి ఈ లింగాన్ని అక్కడే ప్రతిష్ఠితం అయ్యేలా చూడు. అక్కడ ఆ లింగం ప్రతిష్ఠితం అయిందంటే కలియుగంలో 2015లో పద్మాకర్ గారు జనాలు పోగేసుకు అక్కడికి వస్తారు, హాయిగా పురాణం చెప్పుకోవచ్చు అని చేత కనీసం వాళ్ళ కోసమైనా ఈ ఉపకారం చేయవయ్యా బాబు అన్నాడు. నిజంగా ఆయన ఆ ఉపకారమే చేయకపోతే మన ఇక్కడికి ఏముంది, దిగొస్తాం వచ్చినా ఈ పురాణం చెప్పుకునే అవకాశం ఉండదు, క్షేత్రమే ఉండదు. నారద మంచి సలహా ఇచ్చే, ఇప్పుడే బయలుదేరుతానని అక్కడ డామని మాయమైపోయి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఓ మంచి పశువుల కాపరిగా మారిపోయాడు. అందంగా ఎంత బాగున్నాడో బాలుడు. ఈసారి ఇక్కడే ఉంది మహాగణపతి ఆలయం, చూసారా మీరు ఎవరన్నా? అక్కడ బయట రావణుడు చేతులు ఆత్మలింగం, పసిబాలుడిగా ఉన్న విఘ్నేశ్వరుడు, ఆ దృశ్యం ఒకసారి చూడండి. బయట బోర్డు మీద చెక్కారు చాలా అందంగా, లోపల గణపతికి గరికి కూడా ఇస్తారు. చొక్కాలు లేకుండా గుళ్ళోకి వెళ్ళండి. ఏం ఐదారు చొక్కాలు ఎప్పుడు వేసుకుంటూనే ఉంటారు కదా, కుళ్ళిపోతుంది శరీరం ఈ చొక్కాలతోటి మనీలతోటి. చొక్కాలు తీసే చక్కేలా కండువా వేసుకెడితే లోపలికి వెళ్ళనిస్తారు గణపతి దగ్గరికి. అప్పుడు మనం ఆయన శిరస్సు మీద ఒక గడ్డి పరక పెట్టచ్చు. మహానుభావుడు గణపతి స్వామి మీద ఒక్క గడ్డి పరక పెడితే మన జీవితం ధన్యమవుతటండి, యోగజాతకం అవుతుంది. ఆయన తృణం అంటే గరికంటే చాలా ఇష్టపడతాడు. దూర్వాయుగళ పూజ ప్రియుడు ఆయన. ఆ ప్రదేశమే ఇప్పుడు ఆ గణపతి ఉన్న స్థలం దగ్గరికే గణపతి ఒక గోపాలకుడి రూపంలో వచ్చాడు, హాయిగా పాడుకుంటూ వచ్చాడు. రాగానే అమ్మయ్య సాయం సంధ్యా సమయం అయ్యింది, ఈ సమయంలో సముద్రంలో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యమిద్దాం అనుకుంటున్నాను గాయత్రి మంత్రపూర్వకంగా, ఎవడి చేతిలో లింగం పెడదామా, నేల మీద పెట్టకూడదు కదా అని ఎదురు చూస్తున్నాను, సమయానికి బలే దొరికాడు అనుకుని, నాయన వటువు ఇలా రా అన్నాడు. వెంటనే వటువు రూపంలో ఉన్న గణపతి దగ్గరకు వచ్చాడు. నాయన బాలుడా బలే వచ్చావురా, బహ్ ఎంత అందంగా ఉన్నావు, అబ్బబ్బో ఏమి నామం, ఆ చెవులకి రుద్రాక్షలు, మెడలో రుద్రాక్షలు, నీ పేరేమిటి అన్నాడు ఆయన. గణేశ భట్ అన్నాడు ఈయన. అబ్బో అయితే అచ్చం గణపతిలాగే ఉన్నావు అన్నాడు. గణపతిలా ఉండడం ఏంటి, నీ మొహం నేనే గణపతిని అనుకున్నాడు ఈయన. కాకపోతే ఆ గణపతికి ఈయనకి తేడా ఏంటంటే, ఈయనకి ఆయనతో పట్టు ఉంది, నీకు పట్టలేదు, గజముఖం లేదు. మీ నాన్నగారి పేరు శంకర భట్టు, అమ్మగారి పేరు పార్వతీ భట్టు. అంత భలే భట్టు పట్టు పరిశ్రమలో ఉంది. మీకు తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నారు, లేకపోవటం ఏంటి, కుమార భట్టు అన్నాడు ఆయన. ఇంకేముంది, మా శివ పరివారమే, నా బాబు ఎంత ముద్దు వచ్చేస్తున్నావు, చిన్న ఉపకారం చేసి పెడతావా అన్నాడు ఆయన. అడిగితే చేసి పెడతాను. ఏమిటది, నేను సంధ్యా సమయంలో స్నానం చేసి అర్ఘ్యప్రదానం చెయ్యాలి, చూసావా చేతిలో లింగం ఉంది, లింగం ఉండగా నీళ్లు సూర్యుడికి ఇవ్వలేను కదా అన్నాడు ఆయన. ఓహో అరి ఎంత శరీరం ఉంది కానీ నీకు బుర్రలేనట్టుగా ఉంది, నీ పేరేమిటి అన్నాడు ఆయన. నేనా లంకాధినాథుండి రావణుండి. ఓ అరి బాబు నువ్వు ఉట్ట రావణాన్ని పారిపోవడం మొదలెట్టాడు ఈయన. లేదు ఆయన కంగారు పడకు, ఇతరులకి దుర్మార్గుండి కానీ నీలాంటి కుర్రాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, నా బాబు పరిగెత్తకన్నట్ట. అయితే నువ్వు దుర్మార్గుడివి కదా. నేను దుర్మార్గుడిని బట్టి అలా ఎవరో చిత్రీకరించారు, నేను చాలా మంచివాణ్ణి, అందులో ఆడవాళ్ల పాలిటి మరీ మంచివాణ్ణి అన్నాడు వీడు. నాయన బాబు ఒక్క ముహూర్తకాలం ఈ లింగాన్ని నీ చేత్తో పట్టుకో, నువ్వు ఏం కావాలంటే తీస్తాను, అచ్చమ్మ గణపతిలో ఉన్నావన్నాడు. అలా అయితే ఏం అడిగితే తీస్తావా? ఇస్తాను. వినాయక చతుర్థి నాడు ఇంతంత ఉండ్రాళ్ళు చేస్తారు, ఆ ఉండరాళ్ళు ఇస్తావా అన్నాడు. ఓ ఒకటేమిటి, 108 ఇస్తాను నీకు అన్నాడు ఆయన. సహవాష అయితే ఆ లింగం నా చేతితో ఇయ్యి అన్నాడు, నా చేతిలో పెట్టన్నాడు ఈయన. ఇదో జాగ్రత్త సుమా, జాగ్రత్త అంటావు కానీ మళ్ళీ నాకు ఒక అనుమానం, ఈ లింగం కింద పెట్టి స్నానం చేయకూడదా అన్నాడు ఈయన. అదేనాయనా చాలా ప్రమాదం సుమ ఈ లింగం నేల మీద పెట్టిందంటే ఇక్కడ నుంచి ఎవరు కదల్చలేరు, అందుకే కదా నిన్ను ఇంత బతిమాలుకుంటున్నాను. శివుడి ఆత్మలింగం ఇది, జాగ్రత్తగా చేత్తో పట్టుకో, పొరపాటును కూడా కింద పెట్టకే, రాగానే నీకు 108, ఇంకా కావాలంటే 1008 కూడా ఇస్తానన్నాడు ఆయన. 100 ఇస్తానన్నావు అంటే ఎన్ని తప్పులైనా క్షమిస్తాలే, వెళ్ళిరా అన్నాడు ఈయన. అనగానే మరొక్క మాట ఏమిటది, నేను మొయ్యలేకపోతే ఈ లింగాన్ని 3 రావణ 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 అంటాను, 3వ రావణ అన్నాక నువ్వు రాకపోయావంటే మాత్రం నేల మీద పెట్టిన దాన్ని నేను పోతాను, తర్వాత నువ్వు నన్ను తప్పు పట్టకూడదు అన్నాడు ఈయన. అబ్బే 3 పిలిచేలోపు ఎదుగురాను, ఎదురుగుండానికే సముద్రం ఉంది, పర్వాలేదులే అన్నాడు ఈయన. వెళ్ళాడు ఆయన. అలా వెళ్ళగానే ఈలోపు వచ్చి కూర్చుని నారదుడు వాడు స్నానం చేసుకుంటూ ఉంటే, ఏమయ్యా గణపతి నువ్వు వచ్చిన పని ఏమిటి ఇక్కడ కూర్చుని హాయిగా నిలబడి లింగం పట్టు కూర్చుంటున్నావు ఏమిటి అన్నాడు ఆయన. ఏం చెప్పమంటావయ్యా, 100 ఇస్తానన్నాడు, 108 అన్నాడు ఆయన. మాయదారు 100 అంటే నీకు పెచ్చే పట్టేసింది, తిండి అనేసరికి ఇంత అన్నీ మర్చిపోతావు, మాయదారు 100 వల్ల పడిపోయి అసలు వచ్చిన పని మర్చిపోకు, నువ్వు వచ్చిన పని వీడి కార్యక్రమం భగ్నం చేయడం అనగానే, అవునవును కదా, అయితే కింద పెట్టి పారిపోనా అన్నాడు ఆయన. అలా పారిపోకూడదు, వాడిని 3 పిలు, తొందరగా పిలు, వాడు వచ్చే లోపు లింగం పెట్టి ఆ తర్వాత సంగతి చూసుకోవచ్చు అనగానే పిలుస్తున్నానన్నాడే. మళ్ళీ ఇదే కంగారు, నేను ఇక్కడుండగా పిలిచామనుకో, నువ్వు నేను కొమ్మక్కయ్యామంటారు, నన్ను కాస్త అలా పరిగెత్తని అని వెంటనే గొడుగు వేసుకుని పక్క వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ అస్తమాటు వర్షం లేండి, అందుకని గొడుగు తెచ్చుకున్నాడు, ఎందుకైనా మంచిదని ఆయన. అందుకని గొడుగులో ముఖం చాటేసుకుని అలా పక్కకి వెళ్ళగానే అమాంతంగా ఆయన రావణ అని పిలిచాడు. రావణాసుడు వస్తున్నానన్నాడు, మళ్ళీ రావణ అన్నాడు, వాడు రాలేదు. 3 రావణ అని పిలిచి వాడు వచ్చేలోపు అమాంతంగా లింగాన్ని కింద పెట్టేశాడు ఆయన. ఇంక చూడండి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓరి దుర్మార్గుడు ఎంత పని చేసావురా అని ఎత్తి ఒక్కసారి కింద పారేసి ఎత్తి మీద ఒకటిగా పడేళ్ళు కొట్టాట. అంత గణపతికి తలంతా బుర్ర గిరం తిరిగింది. రావణ సామాన్యుడా, రావణాసుడు అనేటి శివభక్తుడు కదా, బుర్ర గిరం తిరిగింది ఆయనకి. చాలా అత్యద్భుతంగా లింగపురాణంలో 8 రాశారు, ఎత్తి గిరగిరా తిప్పి కింద పారేశాడని. ఆయన బాబోయ్ బాబోయ్ అంటుంటే నారదుడు పరిగెత్తుకొచ్చి ఈ కుర్రాన్ని ఎందుకు కొడుతున్నామంటే, కొట్టపోవడం ఏంటి వీడు, నా పాలిటి విఘ్నేశ్వరుడు అయిపోయాడు వీడు అనగానే, విఘ్నేశ్వరుడు కదా నిజంగానే విఘ్నేశ్వరుడు అని ఆయన వీడని లోపల కొనుక్కుంటూ నారదుడు. ఆయన అలా పక్కన పెట్టి చిన్నపిల్లవాడికి లింగం ఇవ్వడం ఇదే తప్పు, అంత గొప్ప అపూర్వమైన ఆత్మలింగాన్ని ఎవడైనా పసిబాలుడి చేతిలో పెడతాడా, అతన్ని ఒకవేళ నువ్వు కొట్టినా లింగం వస్తుందా, లింగం పైకి రావడానికి నువ్వు ప్రయత్నం చేసుకో అని నువ్వు పారిపోమన్నట్టు ఈయన. ఈయన పక్కకి పారిపోయాక పరిగెత్తుకొచ్చాడు. ఇంకా నిలబడి ఉన్నావు ఏమిటి గణపతి అన్నాడు ఆయన. పక్కకి వెళ్ళి మళ్ళీ నిలబడి ఉన్నాడు గణపతి. ఏంలే, ఇందాక 108 అన్నాడు కదా అన్నాడు. అని 108 ఇస్తానన్నాడు అంటే ఇప్పుడు ఇచ్చాడు ఎత్తి మీద సరిపోదా అన్నాడు ఆయన. ఆ 100 ఓరి నాయన పోతే పోయే మాయిదారు 100 భవిష్యత్తులో పద్మాకర్ గారు ఇస్తారులే ఎందుకు వచ్చింది. అయినా నారద వీడు దుర్మార్గుడు ఇంత బలవంతుడు ఏమిటయ్యా అన్నట్ట, అందుకే కదా జగత్తంతా గెజగెజలాడడం, ఇక నువ్వు మారు మాట్లాడకుండా అదృశ్యమైపో, మంచి పని చేసావు, జగత్తంతా నిన్ను పూజిస్తుంది అన్నాడు ఆయన. ఆయన అలా అదృశ్యమైపోయాడు. ఈ రావణాసుడికి మతిపోయి ఈ లింగం కింద పెట్టబడిన దాన్ని ఏమైనా పెకలించి తిరిగి లంకాద్వీపానికి మోసుకుపోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు, కిందకి లాగాడు. అది పాతాళానికి ఇంకా దిగిపోయింది, ఎంత పెకలిద్దామన్నా లింగం విపరీతంగా పెరిగిపోయింది, భయంకరమైన శక్తితో ఇంకా ఇంకా భూమి లోపలికి స్థాపితమైపోయింది, భూమి కంపించింది, కానీ లింగం మాత్రం అంగుళం కూడా పక్కకి బెసకలేదు. అది ఆత్మలింగం యొక్క మహాదివ్య శక్తి అంటే, భూమి ఆకర్షణ శక్తి ముందు రావణాసుడి శక్తి పనిచేయలేదు. వీడు దుఃఖించి ఇక్కడే ప్రాణం విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. నా కనుల ముందుల్కు నీ కృపామృతధార త్రావగాలేని నిర్భాగ్యుడైతీ, మాతకిచ్చిన మాట మాటి మాటికి దప్పి కులమును చెరచిన కొడుకునైతి, గవనిలో కరు దల్చి గడప కావల నిల్చి ఆగ్రహింపగనేలా దయాళ నా పాటులేమైన నీ పాదముల్ విడవ కాపాడుమా కరుణించి నన్ను గౌరీశ్వర. వీడు పరమ దుఃఖంతో ఎన్నిసార్లు అమ్మకిచ్చిన మాట మాటి మాటికి తప్పాను, అమ్మవారి కోరిక తీర్చడం కోసమని వచ్చి ముందు అమ్మని కోరాను, తీరా నువ్వు వచ్చావు ఆత్మలింగం ఇచ్చావు, నా కళ్ళ ముందే లింగరూపంలో కరుణామృతాన్ని వర్షిస్తూ ఉంటే కరుణామృతం తాగడానికి వీలు లేని దౌర్భాగ్యుని అయిపోయాను. ఇక్కడ ఒక మంచి పదం వాడారు సంస్కృతంలో, ద్వారే సముపతిష్ఠతి అని లింగపురాణంలో. అంటే ఇక్కడ గవనిలో ఒకరు దించి అని సముద్రాల వారు మంచి అనువాదం చేశారు శేషపద్యంలో. సగం శేషం తర్వాత అంతా వచ్చిన కింద రాసి పారేశాడు. కానీ గవని అంటే కోట ప్రాంగణం, ఇదిగో ఇంచుమించుగా దగ్గరకు వచ్చావు కానీ గడప లోపలికి రావటం, గుమ్మం బయట ఉండి లోపలికి రాకుండా అలిగినటువంటి అల్లుడిలో అయిపోయావన్నాడు ఆయన. గవనిలో ఒకరు దించి గడప కావల నిలిచి ఆగ్రహింపంగనేలాదయాళ ఇది శేషపద్య పాదం. తర్వాత పాదం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఇంకెందుకులే పద్యం కంటే గీతమే మంచిది అనుకుని పాట రూపంలో రాసి పారేశాడు ఆయన. కొన్ని చోట్ల పద్యం కొన్ని చోట్ల గద్యం పనికి వస్తాయని. నేనేమైనా సరే ఇవాళ ప్రాణం పోయినా నువ్వు లేకుండా వెళ్ళను అని శిరస్సుతో దాన్ని పదే పదే ఢీకొట్టాడు. అప్పుడు చెప్పారు అక్కడ అత్యద్భుతంగా సౌరపురాణంలో, వాడు శిరస్సుతో ఢీకొంటూ ఉంటే లింగం పైనున్న పెచ్చులు ముక్కలు ముక్కలై చల్లా చెదరై ఆకాశం అంతా వెదదల్లబడ్డాయట ఢామ్ ఢామ్ అనే శబ్దంతో. అయినా సరే వాడు విడిచిపెట్టాల, వాడి తలలు పగిలై నెత్తురు కారిపోతోంది, మూర్ఖుడు చావడానికే సిద్ధపడ్డాడు వాడు. ఆ సమయంలో పరుగు పరుగున వాడి తల్లి కైకసి, భార్య మండోదరి, వెనక నారదుడు అందరూ వచ్చారు. అయినా వాడు కదలలేదు, నేను చస్తానన్నాడు. అప్పుడు ఈశ్వరుడు ఆత్మలింగం నుంచి ప్రత్యక్షమై, నాయన ఇది నా సంకల్పం, భూదేవి ఆత్మ ఇంత ఇక్కడ ఘోషిస్తోంది, ఆవిడ ఆకర్షణ శక్తి వల్ల ఈ లింగం ఇక్కడ స్థాపితమయ్యింది, నువ్వేం బాధపడకు, నీ నగరంలోకి లంకా నగరంలోకి రాకపోయినంత మాత్రం చేత ఆత్మలింగం ఎక్కడో దూరం అయిపోయింది అనుకోకు, నువ్వే ఇక్కడికి వచ్చి పూజించు. ఈ పశ్చిమ సముద్ర తీరం, దివ్య గోకర్ణ క్షేత్రం, మంకణ మహాముని ఆశ్రమ ప్రాంగణం ఈరోజు నుంచి ఇక్కడ సుప్రతిష్ఠితమై శాశ్వతమవుతుంది. మహాబలంతో నీ అంతటి వాడు పెకలించినా నేను లేవలేదు గనక మహాబలీశ్వరుడు అనే పేరుతోటి నేను ఇక్కడ శాశ్వతంగా యుగాంతం వరకు ఉంటాను. ఇక్కడికి వచ్చి ముఖ్యంగా పూర్ణిమ, ఏకాదశి, మాస శివరాత్రులు, శివరాత్రుల వంటి పర్వదినాలలో నన్ను దర్శించిన, అభిషేకించిన, ఒక్క పత్రం లేక పుష్పం సమర్పించిన అటువంటి వాడికి ముందు యహం తర్వాత పరం రెండూ ప్రసాదిస్తాను అని. బలం అస్తి ఇది బలి అని, బలము కలిగిన వాడు గనక బలి అని పేరు. మహాబలి గనక ఆయన బలం ఎంత గొప్పదంటే ఎవడు తలుచుకున్నా ఇక్కడ నుంచి ఆయన్ని పెకలించలేడు గనక మహాబలీశ్వరుడు అన్నారు. ఆ స్వామివారిని భక్తితో పూజిస్తే ఆత్మబలం లభిస్తుంది. శరీర బలం గొప్ప బలం ఏమిటి, ఈ శరీరం వాళ్ళు ఉండి నశించిపోతుంది, సీర్యతే ఇది శరీరం అని దీనికి పేరు, నశించిపోతుంది గనుక దీనికి శరీరం అని పేరు. కానీ ఆత్మబలం చాలా గొప్పది. మనిషి దగ్గర ఏ శక్తి లేకపోయినా ఆత్మబలం ఉంటే ఏదైనా సాధిస్తాడు. మీరు చూస్తున్నారు కదా మాలాంటి వాళ్ళ దగ్గర ఏముంది శక్తి, కట్టుగొడ్డలు తప్ప. అయినప్పటికీ ఇంత ప్రపంచం తిరుగుతున్నామంటే, ఏదంటే అది సాధించగలుగుతున్నామంటే, ఆలయాలు కట్టగలుగుతున్నామంటే అది ఈ శక్తి, శరీర శక్తా ధనశక్తా, ఆత్మబలం. ఆత్మబలాన్ని ఒక్క పరమేశ్వరుడు మాత్రమే ప్రసాదిస్తాడు. ఒక్క ఆత్మబలం ఉంటే మానవుడు సాధించలేనిది ఏదీ లేదు. అందుకే అన్నిటికంటే దృఢత్వమైన చిత్తం కావాలి. ఆ ఆత్మబలం మహాబలీశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల, దర్శనం వల్ల లభిస్తుంది గనుక ఆయన్ని మహాబలీశ్వరుడు అన్నారు. నిజానికి మహాబల శబ్దానికి ఇంకొక అర్థం ఉన్నది. శాశ్వత శ్రీ కైవల్యమునకు పునర్జన్మ లేకుండా చేసే శక్తికి మహాబలహ అని పేరు. మహాబలహ అనే శబ్దానికి మరొక అంతరార్థం ఏమిటంటే, నిగూఢార్థం ఏమిటంటే, శాశ్వతముగా మళ్ళీ భూమి మీద పుట్టవలసిన అవసరము లేని కైవల్యము, మోక్షమును గోకర్ణేశ్వరుడు మాత్రమే అనుగ్రహిస్తాడు గనక ఆయన మహాబలీశ్వరుడు అన్నారు. అందువల్ల తప్పక ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహం పొందాలి. నువ్వు ఇక్కడికి వచ్చి తరచుగా సేవించమనగానే అప్పుడు మొత్తం మీద సంతోషించి రావణుడు ఆ ప్రయత్నాన్ని విరమించి మయుడు ద్వారా మొదట్లో దీనికి ఆలయాన్ని నిర్మాణం చేయించి కొంతకాలం పూజించి తిరిగి లంకానగరానికి భార్యతో పాటు తల్లితో పాటు వెళ్ళిపోయాడు. ఆనాడు వాడు ఏ ప్రయత్నం చేసినా, స్వార్థం కోసం ప్రయత్నించినా వాడి ప్రయత్నం మనందరికీ ఉపకారమైంది. ఒక్కొక్కప్పుడు తన స్వార్థం కోసమైనా ఎవడైనా తపస్సు చేస్తే అది లోకోపకారమే అవుతుంది. రావణుడి ధర్మమానని పరమేశ్వరుడి కరుణ అతడి మీద ప్రసరించడం వల్ల ఈ గోకర్ణ ప్రాంతంలో మహాబలీశ్వరుడు చేరాడు. ఇవాళ మనం గోకర్ణ క్షేత్ర ఆవిర్భావం పొద్దున్నుంచి ఎప్పటిదాకా ఏకధాటిగా చెప్పుకున్నాం. రేపు ఇంకా ఆయన్ని పూజించిన మహాభక్తులు, ఇంకా అందులో ఉన్న అనేక విశేషాలు, విఘ్నేశ్వర మహిమ ఇవన్నీ కూడా యథాప్రకారంగా ఉదయం చెప్పుకుంటాం.